वागीशाद्यासुमनसर्वार्थानामुपक्रमे यमत्वाकृतकृत्यास्युः तं नमामि गजाननम्। अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये मालां कुण्ठीं च ढमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदम् दत्तात्रेयं नमाम्यहम्। शरदिन्दुविकासमन्दहासां स्फुररिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमान सुन्दरास्याम् अरविन्दासन सुन्दरीमुपासे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। प्रह्लादनारदपराशर पुण्डरीक व्यासादि भागवत पुङ्गव कृन्निवास भक्तानुरक्त परिपालन पारिजात लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम्। भूषण विकास श्री धर्मपुर निवास दुष्ट संहार नरसिंह दुरित दूरा सदाशिव समारंभां शंकराचार्य मध्यमां भारतीतीर्थपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। आशावशादश्च दिगन्तराले देशान्तरभ्रान्तमशान्तबुद्धिम् आकारमात्रात् अवनीसुरं माम् अकृत्यकृत्यं शिवपाहि शम्भो। अन्याय्यवित्तार्जनसक्तचित्तम् अन्यासुरारीश्वनुरागवन्तम् अन्यान्न भोक्तार पशुद्धदेहम् आचारहीनं शिवपाहि शम्भो। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। स्वस्त्यस्तु सतां सन्मङ्गलानि भवन्तु वक्तुश्च श्रोतॄणां नित्यं ಶ್ಲೋಕೈಕ ಶ್ರವಣ ಪಠನ ಮಾತ್ರೇನ ನಿಖಿಲ ಕಲಿಕೃತ ಕಲ್ಮಷಾಪನೋದನ ಪಟುತರೆ ನಿಖಿಲ ಪುರುಷಾರ್ಥ ಸಿದ್ಧಿಪ್ರದೆ ತ್ವಮ್ಮೇ ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ವಿವೇಕ ವಿವರ್ಧನಿ ತಾಪತ್ರಯೋನ್ಮೂಲಿನಿ ಶ್ರೀ ಮಾಧವೀಯ ಶಂಕರ ವಿಜಯೇ ಪೂರ್ವಕಥಾನುಸಾರೇಣ ಅದ್ಯ ಕಥಾ ಪ್ರಸ್ತೂಯತೆ ವಕ್ತಾ ಶ್ರೋತಾರಃ ಸಾವಧಾನಾ ಭವಂತು. ಪ್ರಣಮ್ಯ ಪರಮಾತ್ಮಾನಂ ಶ್ರೀ ವಿದ್ಯಾತೀರ್ಥರೂಪಿಣಂ ಪ್ರಾಚೀನ ಶಂಕರ ಜಯೇ ಸಾರಸ್ವಂ ಗೃಹ್ಯತೆ ಸ್ಫುಟಂ. ಶ್ರೀಮದ್ ಜಗದ್ಗುರು ಪರಿವ್ರಾಜಕಾಚಾರ್ಯ ಶಂಕರ ಭಗವತ್ಪಾದೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಶೃಂಗೇರಿ ಜಗದ್ಗುರುವುಲು ದಕ್ಷಿಣಾಮ್ನಾಯ ಶಾರದಾ ಪೀಠಾಧೀಶ್ವರುಡು ಶ್ರೀ 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 ಭಾರತೀ ತೀರ್ಥ ಮಹಾಸ್ವಾಮಿವಾರಿ ಚರಣಾರ ವಿಂದಮುಲಕು ಸಾಷ್ಟಾಂಗ ಪ್ರಣಾಮಮುಲು ಸಮರ್ಪಣೆ ಚೇಸ್ತೂ ಈರೋಜು మన గుంటూరు మఠంలో భగవత్పాద శంకరుల యొక్క మహోత్కృష్టమైన జీవిత చరిత్ర శంకర విజయాన్ని చెప్పుకునేటువంటి అవకాశం మనందరికీ కలగటం ఆ జగద్గురువుల యొక్క కరుణా కటాక్షమే అని చెబుతూ, సాధారణంగా ఈ కార్యక్రమం ఎప్పుడో జరగవలసి ఉంది. ఎన్నో రోజుల నుంచి ఎంతో తిరుగుతున్నా నేను, ఎన్నో చోట్లకు ప్రవచనాలకు వెళ్తున్నాను. మా పితృవాత్సల్యాన్ని పిలిపించేటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఒకసారి గుంటూరు మఠానికి రావయ్యా రావయ్యా, నేను వస్తాను వస్తాను చెప్తాను చెప్తాను. అలాగే మా హరిప్రసాద్ గారు గారు కూడా ఎన్నోసార్లు కబురంపారు. కానీ అమ్మ అనుగ్రహము, జగద్గురువుల ఆజ్ఞ ఇవన్నీ కావాలి, ఒక కార్యక్రమం రూపొందించాలండి. దానికి బీజం మొన్న చైత్రశుద్ధ షష్ఠి శృంగేరికి వెళ్ళినప్పుడు జగద్గురువుల సన్నిధానంలో శ్రీ హరిప్రసాద్ గారు అందరూ కూడా అక్కడ కలవడం జరిగింది. అందరం కలుసుకున్నాం, ఎందుకంటే మాదంతా ఒకే కుటుంబం. జగద్గురువులు అనేటువంటి ఒక అద్భుతమైన ఛత్రం కింద నివసిస్తున్నటువంటి వారు మనమంతా కూడా. భావము, లక్ష్యము, లక్షణము, భక్తి, ఊపిరి ఇవన్నీ శృంగేరితోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి అక్కడ కలుసుకున్నప్పుడు హరిప్రసాద్ గారు అడిగారు, ఏమై ఇంతవరకు వస్తా అంటున్నారు రాలేదు, అక్కడ అడగవలసిన ప్రదేశము నేను చెప్పుకోవలసిన ప్రదేశం అని. అప్పుడు స్వామివారు అక్కడ దూరం ముందరే ఉన్నారు, అక్కడ ఆయన సమీపంలోనే ఖచ్చితంగా ఈసారి వస్తామండి అని ఆ సంకల్పం అనేది సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్యోనిం నిహితంచ సత్యే సత్యస్య సత్యం ఋతసత్య నేత్రం సత్యాత్మకం క్వాం శరణం ప్రపన్నాహ అని భాగవతంలో భగవంతుణ్ణి కీర్తిస్తారు. ఆ అవతార ప్రాదుర్భావ సమయంలో దేవతలు సత్య స్వరూపుడెవరు? భగవంతుడు. అట్టి భగవంతుడు ఇప్పుడు ఏ రూపాన్ని వహించినాడు అంటే భారతీయ చిత్త మహాస్వాముల వారి యొక్క రూపంలో మాకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి సత్య సంకల్పులైనటువంటి సత్యస్వరూపుల దగ్గర సంకల్పించినటువంటి కార్యక్రమానికి సత్యం అనేటువంటిది ఉంటుంది అని రుజువు కావటానికే ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది ఇక్కడ ఈ విధంగా ఈనాడు ప్రారంభించడం జరిగింది. కావున అది వారి సంకల్పం. వెంటనే నేను హైదరాబాద్ వెళ్ళి నా డేట్లన్నీ చూసుకొని వారన్నారు శంకర జయంతి కంటే ముందుగా రండి అన్నాడు. కానీ అప్పటికే భీమవరంలో ప్రోగ్రామ్ను అంగీకరించి ఉండటం వల్ల శంకర జయంతికి అక్కడికి వెళ్తున్నాను తర్వాత వస్తానని ఇలా ఈనాటి ప్రోగ్రామ్నకు ఈ కార్యక్రమానికి ఇంత వెనక కసరత్తు జరిగింది. కానీ అనిపించింది ఇన్ని రోజులు ఎందుకు రాలేదబ్బా ఇంత మంచి ప్రదేశానికి అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇంత చక్కని ప్రవచన మందిరము నాకు తెలిసి మన దేశంలోనే ఎక్కడా లేదు, మన రాష్ట్రంలో కానీ. ఎంత సకల సౌకర్యాలు చూడండి, చక్కగా చుట్టూ ఏసి మంచి చక్కని వాతావరణంతో ఎక్కడ చూసినా ఏ పక్క చూసినా గురుదేవుల యొక్క ఆ చిత్రపటములతో ఆ గురుదేవుల యొక్క అద్భుతమైనటువంటి ఆ పాదుకలతో ఇంతకంటే మించిన ప్రవచన మందిరము ఎక్కడ లభిస్తుంది. అందుకే మీ గుంటూరు వాసులంతా అదృష్టవంతులు, ఇంత చక్కగా ఉంది ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఇక ఎప్పుడు హరిప్రసాద్ గారి నుంచి ఫోన్ వచ్చినా కానీ శ్రీనివాసరావు గారు చెప్పినా కానీ ఆ వెంటనే వస్తానండి అనటానికి ఇప్పుడు ఇవాళ బలంగా ఉంది, బలపడ్డది. అంత అద్భుతంగా ఉంది మంచి మందిరము. ఇటువంటి మందిరాన్ని కట్టించుకోవడం కట్టించడం ఇది చాలా గొప్ప విషయం. అయితే వారు అన్నారు ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో మా గుంటూరు ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారు అని వాస్తవం. పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత ప్లేట్లు పెట్టిన తర్వాత తినాల్సిన బాధ్యత మనది, కానీ ఇంకా తినిపించండి. ఇంత చక్కగా సిద్ధం చేసిన తర్వాత మంచి మహనీయులను గొప్పవారిని తీసుకొచ్చి కార్యక్రమాలు చేపిస్తున్న తర్వాత వచ్చి వినాల్సినటువంటి కర్తవ్యం ఎవరిది, మనందరిపైన ఉంది, అందరిపైన ఉంది, భక్తులందరూ రావాల్సి. ఇక ఇప్పటికి కూడా రాలేకపోతే ఇంతకంటే దురదృష్టవంతులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు. సిద్ధాన్నాన్ని పెట్టిన తర్వాత అది కూడా అరిగించుకోలేమంటే వారి వంటి దురదృష్టవంతులు ప్రపంచంలో లేడు. ఈ సిద్ధాంతంగా ఉంది. మీరు వేరే ఇంత ఏసవి కాలంలో ఏదైనా థియేటర్కి వెళ్ళాలంటే 35 రూపాయలు చెల్లించి 40 రూపాయలు చెల్లించి టికెట్టుకొని కష్టపడి వెళ్ళి లోపల కూర్చుంటే ఏదో ఒక చెత్త సినిమా చూసొస్తారు. కానీ ఇక్కడికి మంచి ఏసీ రూమ్లో కూర్చొని చక్కగా అటు శారదాదేవి, అటు శంకర భగవత్పాదుల వారు, ఇటు గురువులు, ఇలా వీరందరి సమక్షంలో చక్కని సత్సంగాన్ని పొందడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇక నుంచైనా పూర్తి స్థాయిలో వినియోగించుకొని ఏమీ లేదు, సాయంకాల సమయంలో ఓ 2-3 గంటలు కూడా కాదు, ఓ గంట నర అహమాత్రం సమయాన్ని, 24 గంటల సమయంలో ఒక గంటన్నర సమయాన్ని కేటాయించుకోకపోవటము ఇది నిజానికి ఆత్మద్రోహం. అది ఒక్కటి చేసుకుంటే ఈ 24 గంటలకు రీఛార్జ్ ఈ గంటన్నర అవుతుంది. అది కావాలి. సెల్ ఫోన్ ఛార్జ్ ఒక గంటన్నర పెడితే రోజంతా వినియోగించుకుంటాం మనం. అలాగే మన శరీరానికి కూడా రీఛార్జ్ కావాలి కదా. ఒకసారి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని ఆ దివ్యమైనటువంటి జగద్గురువుల అనుగ్రహ తరంగాలను పొంది తద్వారా మన శరీరాన్ని ఉత్తేజితం చేసుకుంటే అది ఎంత గొప్ప శక్తిని మనకి ఇస్తుందో చెప్పచ్చు. కావున మొట్టమొదలు రావటం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఆలయ దర్శనం, ఆ తర్వాత ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో మీరు రోజు వస్తారంటే రోజు చక్కగా చాలా మంది వస్తారు. రోజు రావడం మొదలైంది అంటే ఇక్కడ నిత్య ప్రవచనం ఏర్పాటు కూడా వారు చేస్తారు. ఎందుకంటే మీకోసం ఇంత గొప్పగా ఇంత మంచిదాన్ని సిద్ధం చేసినప్పుడు అదేది ఆటంకం కాదు. కానీ మీరేమిటి, మీరు ఎంత ప్రజల్లో ఎంత ఉత్సాహం చైతన్యం అనేది ఎక్కువైపోతే దానికి తగినటువంటి విధంగా పోషకులు కూడా అంత ఉత్సాహాన్ని చూపిస్తారు. కాబట్టి వారి స్థాయిలో వారి ఉత్సాహాన్ని వారు చూపించారు, మన స్థాయిలో మన ఉత్సాహాన్ని మనం చూపిస్తే అప్పుడు దీనికి పరిపూర్ణత అనేది చేకూరుతుంది. అది మొట్టమొదటి ఇక్కడ కావలసి ఉంది. ఎంత గొప్పగా చాలు ఈ మాత్రం చైతన్యం. ఎందుకంటే నాకు దీని గురించి మొత్తం మన శ్రీనివాసరావు గారు అంతా చెప్తూ వచ్చారు. నేను మొట్టమొదలు హైదరాబాద్ లో అనుకున్నప్పుడు ఉంటుందిలే మఠం అంటే అన్ని మఠాలు చూస్తున్నాం కదా, కానీ వారు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నాకు తెలిసి ఇంత పెద్ద మఠం ఎక్కడ లేదు, శంకర మఠం అది ఒక్క సంపత్ నగరంలో మీకు మాత్రమే. ఎంత విశాలమైన ప్రాంగణము, ఎంత చక్కని ప్రవచన మందిరం, ఎంతో గొప్ప పేరున్న మా హైదరాబాద్ శంకర మఠంలో ప్రవచనం చెప్పాలంటే మాకు దుఃఖమే. కారణం ఏమిటి, రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఉంటుంది మా స్థితి. సరిగ్గా ఆ బస్ స్టాప్, ఆ రణగొణ ధ్వనులు, ఒక పక్క గంటల సౌండ్, ఒక పక్క వస్తూ పోతు, ఈ అన్నిటి మధ్యలో కూర్చొని మేము ప్రవచనం చెప్పాలి అంటే చెప్పక్కర్లే. ట్రాఫిక్ పోలీస్ ఎలా చౌరస్తాలో నిలబడి ఎలా నిలబడి చెప్తాడో అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఏ ఆలయానికి ఆలయ ప్రదక్షిణం చేయడానికి చక్కని మార్గాలు, అలాగే ఏ ఆలయానికి ఆలయ పరిసర ప్రాంతాలు వేరు, ఆలయం వేరు, ప్రవచన మందిరం వేరు, దేనికి దానికి విభజించి చక్కగా ఉంది. కాబట్టి ఇటువంటి మంచి ఈ స్థలంలో ప్రవచనం చెప్పుకునే అవకాశం నాకు కలగటం, అది గురుదేవులు నాకు అందించినటువంటి అనుగ్రహంగా ఆదేశంగా భావన చేస్తూ నేను ఆరంభం చేస్తున్నాను. గురువు గారు ఒకటి చెప్పారు, భారతీయ తీర్థస్వామి గారు, ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా శృంగేరికి చైత్రశుద్ధ షష్ఠికి వెళ్ళడం జరుగుతుంది. సాధారణంగా అంతకుముందు వెళ్ళేవాడిని కానీ ఈ చైత్రమాసంలో ఏమవుతుంది మాకు, చైత్రశుద్ధ పాఠ్యమి నుండి నవమి పర్యంతం ఎక్కడో చోట రామాయణం ఒప్పుకొని ఉంటాడు 9 రోజులు. కాబట్టి గురువు గారి వర్ధంతి ఉత్సవాలకు వెళ్ళడం కష్టమైపోతుంది. కానీ పోయిన సంవత్సరం ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించి స్వామివారి యొక్క సమక్షంలో ఆంధ్ర రాష్ట్రం తరపున ప్రత్యేకంగా పోయిన సంవత్సరం సన్మానం చేసినారు, అప్పుడు మాట్లాడే అవకాశం ఇచ్చినారు. ఈ సంవత్సరము నేనే ఆ ప్రేరణతో నేనే వెళ్ళాను. ఈ సంవత్సరం కూడా మహా అదృష్టం అనుకుంటాను. తమిళంలో ఒకరికి, కన్నడలో ఒకరికి, హిందీలో ఒకరికి, ఇలా ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తూ, అప్పుడు తెలుగు భాష దగ్గరికి వచ్చేసరికి నాకు తెలియదు నన్ను పిలుస్తారు, ఉన్నట్టుండి నా పేరు పిలిచేసరికి అప్పుడే అనుకున్నాను ఇది జగద్గురుకుల భారతీయ తీర్థ మహాస్వాముల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషమే. అందుకే అప్పుడు అక్కడే చెప్పారు, దేవతల బలం బలం కాదు, సద్గురుదేవుల యొక్క బలమే ఈ కలియుగంలో నిజమైన బలం. యావత్ భారతదేశానికి, యావత్ విశ్వానికి ఇప్పుడు బలమేమిటి అంటే మా శృంగేరి జగద్గురువుల తపో అనుష్ఠాన బలమే ఈ జగత్తుకు మొత్తంగా కూడా బలంగా ఉంది. కాబట్టి చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమండి మీ గురువులు సామాజిక సేవ ఏం చేస్తున్నారు, ఈ సేవ ఏం చేస్తున్నారు, ఎక్కడ కనిపించట్లేదే, శృంగేరి గురువుల గురించి మీరు ఇంత గొప్పగా చెప్తున్నారే, మాకు బయట ఎక్కడ కనిపించట్లేదే అని చాలా మంది చాలా చోట్ల నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. అంటే నేను అప్పుడే చెప్పాను, అందరిలాంటి యతీశ్వరుడు కాడండి, మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే తిరుపతి పోవాలి, మా జగద్గురువుల దర్శనం కావాలంటే కూడా అక్కడికే రావాలి. ఎక్కడ పడితే ఎక్కడ, ఏ టీవీలో పడితే ఆ టీవీలో, ఎప్పుడు పడితే అప్పుడు దర్శించేటువంటి సామాన్యమైనటువంటి జగద్గురువులు కాదు, మీరు ఎంతో తపస్సు చేసి మీ సంస్కారం అనేటువంటిది మీకు పూర్వజన్మ పుణ్య విశేషం ఉండి మీ యొక్క సంస్కారాలకు అనుగుణంగా భక్తి కనుక కలిగినట్లయితే మీ జన్మలో మీరు ఈ శృంగేరి వైపు రావడం మొదలవుతుంది. మీరు ఈ వైపు రావడం మొదలైతేనే మీ జన్మ తరించినట్టు లెక్క, ఈ వైపు మీ మనస్సు వెళ్ళడంత వరకు మీ జన్మ పరిపూర్ణం కాదు. కాబట్టి మనం ధన్యులం ఎప్పుడు మన వాసన ఈ వైపు వస్తున్నది అంటేనే మనకు కూడా ఈ జన్మ సార్థకత దిశగా అడుగు వేస్తున్నాము. కాబట్టి శృంగేరి రావాలి అన్నా, స్వామివారి దగ్గర చూడాలన్నా, స్వామివారి యొక్క అనుగ్రహం కావాలన్నా ఏమిటి. అందుకే చెప్పాను, ఇవాళ ఎంతో మంది స్వాములు ఏదో కనిపిస్తూ చాలా సేవ చేస్తున్నాము, అది సేవ చేస్తున్నాము, ఇది సేవ చేస్తున్నామంటే కాదు, మా జగద్గురువుల వారు నిత్యము లోక కళ్యాణాన్ని కాంక్షించి వారు నిత్యం చేసేటువంటి చంద్రమౌళీశ్వర పూజ అనుష్ఠాన తపో బలమే ఈ భారతదేశాన్ని నడిపిస్తూ ఉన్నది. ఇది నిత్యమైనటువంటి సత్యం. ఇది చాలా మందికి తెలియదు. ఏం చేస్తున్నారండి? ఎందుకంటే ఒకరు తపస్సు చెయ్యాలి, ఆ తపోబలము మనకు తెలియకుండా వెనుక నుంచి నడిపిస్తూ ఉంటుంది. ఆ తపస్సు ఇవాళ మీరు చూడండి, నేను గట్టిగా చెప్తాను, ఏ సన్యాసుల్లో ఇప్పుడు మీకు తపస్సు కనిపించదు, ఏ యతీశ్వరుల్లో అనుష్ఠానం కనిపించదు, సంప్రదాయం కనిపించదు. మీకు సంప్రదాయం కనిపించాలన్నా, లేకపోతే తపస్సు కనిపించాలన్నా, విద్య కనిపించాలన్నా, ఒక్క శృంగేరి జగద్గురువుల్లోనే కనిపిస్తుంది. ఇవాళ చతు శాస్త్రాలు, చతురు వేదాలు ఎక్కడున్నాయి? ఎవరు చదువుకున్నారు? వ్యాఖ్యాన సభల్లో మీరు వెళ్తే చూడొచ్చు. అందుకే విద్యారణ్యాది యోగీంద్రాది స్థితాదయం పీఠముత్తమం అలంకుర్వాన మధున భారతీ తీర్థమాశ్రయే. విద్యారణ్య శంకర భగవత్పాదులు, తర్వాత విద్యారణ్య స్వామి వారు, తరువాత మన భారతీ తీర్థ మహాస్వామి వారు. ఇంకా ఎంత గొప్ప విశేషం అంటే మన తెలుగు వారికి బుద్ధిలే, గట్టిగా చెప్పొచ్చు. ఎందుకు అంటే శృంగేరి పీఠం యొక్క గొప్పతనం ఒకటి ఉంది. ఏమంటే పీఠాన్ని పోషించేది తమిళులు, పీఠానికి సేవ చేసేటువంటి సేవకులు కర్ణాటకులు, అనుభవించేది తెలుగు వారు. ఇది గొప్ప విశేషం. అయితే ఎంతమంది వెళ్తున్నారు తెలుగు వారు చెప్పండి? వర్ధంతికి వెళ్ళిన, శరన్నవరాత్రాలకు వెళ్ళిన పదుల సంఖ్యలో ఎవరు? హరిప్రసాద్ గారు, తర్వాత శ్రీనివాసరావు గారు, తర్వాత ఇంకా హైదరాబాద్ నుంచి కొద్దిమంది. వీరే ఎప్పుడు ఈ కనిపించిన ముఖాలే కనిపిస్తాయి తప్ప కొత్త ముఖాలు ఎందుకు రావట్లే? ఎక్కడ ఉంది, ఎక్కడ పోతుంది ఈ చైతన్యం అంతా? అదే మనకు పెద్ద చింత. కారణం ఏంటంటే మన శృంగేరి పీఠం యొక్క గొప్పతనం ఏంటంటే విద్యారణ్యుల వారి కాలం నుండి ఈనాటి భారతీ తీర్థ మహాస్వాముల వారి వరకు పీఠాధిపతి అయ్యేటువంటి యోగ్యత తెలుగు వారికి మాత్రమే ఉన్నది. ఆ యోగ్యత మనకున్నది. శంకర భగవత్పాదుల వారు, విద్యారణ్య స్వాముల వారు మనకు ఆ శాసనం చేశారు. కాబట్టి పీఠాధిపతులయ్యే యోగ్యత తెలుగు వారికి ఉన్నప్పుడు తెలుగు భక్తులు ఎందుకు స్వామి వారిని సేవించారు? విశేషం ఏంటంటే తెలుగు వాడికి తొందరగా తనకంటే, తన వారి కంటే ఇతరుల పైన అభిమానం ఎక్కువ. అందుకే చూడండి, బాబాలు కానీ, కొత్త కొత్త వారు కానీ, కొత్త కొత్త సన్యాసులు కానీ ఎక్కడ గౌరవించబడతారంటే మొట్టమొదలు తెలుగునాడనే షైనింగ్ ఎక్కువవారి. మీరు ఉత్తర భారతదేశం పోతే మీకు ఎక్కడ కనిపించదు. ఉత్తర భారతదేశం పోతే అయితే రామ్ అంటాడు, లేకపోతే ఈశ్వర్ అంటాడు, లేకపోతే కృష్ణుడు అంటాడు, అంతే తప్ప ఇంకా వేరే వేరే కనిపించదు. సరే మహానుభావు ఉండొచ్చు, కానీ సనాతనమైనటువంటి దేవతలు, సనాతనమైనటువంటి సంప్రదాయం ఇది అన్ని వదిలిపెట్టేసి కొత్తగా వచ్చి ఈ మధ్య కాలంలో, దశాబ్ద కాలంలో, 5 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి వారు మేమే దేవతలు అని చెప్పుకుంటే వారికి అగ్రతాంబూలంగా అగ్రాసనాలు వేసేటువంటి వారెవరు అంటే మనమే తెలుగువారు, ఇంకెవరు వేయరు. కాబట్టి అది మార్చుకొని మన సనాతన సంప్రదాయం ఏమిటి, మన జగద్గురువులు ఈ ప్రాంతం వారు, మన నరసరావు పేట వారు. కాబట్టి మనం ఎంత బలంగా ఉండాలి, ఎంత అదృష్టవంతులుగా ఉండాలి. కాబట్టి ఒకటే, మనం చైతన్యవంతులకు పైకి జగద్గురువుల సన్నిధానానికి ఎప్పుడూ స్వామివారు రాలేదు, స్వామివారు రాలేదు అని అంటాం తప్ప ఇక్కడి నుంచి మనం ఎంతమంది వెళ్ళామనేటువంటి మాట ఎక్కడైనా వస్తుందా? ఎప్పుడైనా కానీ శృంగేరి స్వామి వారు రావట్లేదండి తెలుగునాట, ఎలా వస్తారు? మనం ఎంతమంది వెళ్తున్నాం? మన ఆశ ఏమిటి అంటే దేవుడి దగ్గరికి భక్తులు వెళ్ళాలి, కానీ భక్తుల దగ్గరికి దేవుడు వస్తాడా? ఎప్పుడు వస్తాడు? తుకారాము పండరీపూర్లో ప్రతిరోజు ఆ విఠలారనాథుని దర్శించుకునేవాడు. ఒకరోజు వెళ్ళలే, అప్పుడు పాండురంగుడు ఎదురు చూస్తున్నట్ట. మాటి మాటికి ఆయన ఎప్పుడు ఇలా ఇలా కూర్చుంటాడు తల కింద పెట్టి. ఆ రోజు ఎదురు చూస్తున్నాడు, రుక్మిణి అడిగింది, ఏమంటే ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? నా భక్తుడు రాలేదంటున్నాడు. ఆ ఇంతమంది క్యూలు కట్టిన్నారు, వారందరిని చూడొచ్చు కదా, వారందరూ వేరే, నా భక్తులు ఇంకా రాలేదంటున్నాడు. ఆ రోజు ఆలయ అర్చకులు ఆలయాన్ని మూసేశారు. అప్పుడు బయలుదేరినాడు. ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అడిగింది. నా భక్తుడు రాలేదు, నేను వాడిని చూడటానికి వెళ్తున్నా అన్నాడు. ఎవరబ్బా భక్తుడు అని వెళ్తే, ఆ రోజు వ్యాధితో బాధపడుతున్నటువంటి హే పాండురంగ విఠల అని అభంగ కీర్తన చేస్తున్నటువంటి తుకారాం దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్తాడు భగవంతుడు అంటే, ఒకవేళ నిజమైన భక్తి కలిగి ఆ భక్తుడు ఆ రోజు భగవంతుణ్ణి దర్శించుకోవడానికి రాలేదు అంటే, అప్పుడు భక్తుడి దగ్గరికి భగవంతుడే వస్తాడు. జగద్గురువులను నువ్వు నిష్కలంక ఈ విధంగా గనక పూజించి నువ్వు నిజమైన భక్తుడు అయితే, నువ్వు చాలాసార్లు శృంగేరికి వెళ్ళినట్లయితే, అప్పుడు నీ యొక్క భక్తిని పరీక్షించి నీ దగ్గరికి రావటానికి జగద్గురువులే, నువ్వు రాలేకపోతే నీ దగ్గరికి వస్తాడు. కాబట్టి లోపం ఎక్కడ ఉంది? మనలో లోపం ఉంది, వారిలో కాదు. కాబట్టి మొట్టమొదలు మనము కాస్త చైతన్యవంతులం కావాలి. మనం చక్కగా సంస్కారవంతులమై మనము వెళ్ళడం ప్రారంభిస్తే మన దగ్గరికి అపారమైన కరుణామూర్తులు, నడిచే భారతీ స్వరూపం. అందుకే మొన్న చెప్పాను నేను, ఆదిశంకరాచార్యుల వారు 32 సంవత్సరాలతోని వయస్సును పూర్తి చేసుకొని ఈ అవతారాన్ని చాలించలేదు. ఆదిశంకరుల యొక్క వయస్సు ప్రస్తుతం 58 సంవత్సరాలు. ఎలా? భారతీయ తీర్థ మహాస్వాముల వారి రూపంలో. ఆ విశ్వాసం మనకు కావాలి. కాబట్టి ఇక్కడ శంకర విజయం చెప్తున్నానంటే, శంకర విజయం అంటే మీరు ఆదిశంకరాచార్య చరిత్ర, భారతీయ తీర్థ మహాస్వామి వారి చరిత్ర, ఈ రెండు ఒకటే నా దృష్టిలో. ఇది వేరు అది వేరైనటువంటి తేడా లేదు. ఎందుకంటే స్వామే చెప్పినాడు మఠాన్నాయ శాసనంలో, మఠాలు 4 నిర్మించిన తర్వాత అస్మతు పీఠే సమారూఢ పరిమ్రాడుక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ యస్య దేవ ఇతి శ్రుతేహే. సాక్షాత్ శంకరాచార్యుల వారు మఠాన్నాయాన్ని రాసి ఆ మఠాన్నాయంలో పేర్కొన్నాడు, అస్మత్ పీఠే సమారూఢ, నా పీఠమునందు జగద్గురువుగా పూజించబడుతున్నటువంటి వాడు పరిభ్రాడుక్త లక్షణ అహమేవేతి విజ్ఞేయ, నన్నుగానే తెలుసుకోండి అది శాసనం. కాబట్టి ఇప్పుడు 58 సంవత్సరాల వయస్సులో ఆదిశంకరాచార్యుల వారు మనకు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారి దర్శనాన్ని మనం పొందాలి. అందుకే చాలా చోట్ల శంకర విజయాన్ని, ఎందుకంటే ఆదిశంకరుల చరిత్ర చాలామందికి తెలియదు. ఒక రామాయణం తెలుసు, భారతం తెలుసు, భాగవతం తెలుసు, కానీ ఆదిశంకర చరిత్ర ఈనాడు చాలామందికి తెలియదు. అది చెప్పటానికి నేను ఇటీవీలో సుమారు 1 సంవత్సర కాలం శంకర విజయం పైన ప్రత్యేకంగా ఆదిశంకరాచార్య చరిత్రను చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చిన స్పందన అద్భుతం. నాకు ఎంతోమంది, చాలామంది ప్రత్యేకంగా ఫోన్లు చేసి, మాకు తెలియదండి ఇంత అద్భుతంగా ఉంటుందని చరిత్ర, ఆదిశంకర చరిత్ర ఒక గొప్ప అద్భుతమైనటువంటి. అందులో ఆదిశంకరాచార్య చరిత్రను రాసినటువంటి వారు మామూలు వ్యక్తి కాదు. ఎవరాయన? ఒక మహాయోగి, సాక్షాత్తు నడిచే భారతీ స్వరూపం మన తెలుగువారు కావటం. ఎందుకు మన తెలుగువారు అంటే, అలా చెబితేనైనా కనీసం మన వారికి భక్తి కలుగుతుంది ప్రాంత భేదంతోనైనా అని చెప్పడం, కానీ మన అనక అనటం కంటే వారు జగద్గురువులు, విశ్వయోగులు వారు. ఎందుకంటే ఈ జగత్తంతటికీ కూడా వారు ముఖ్యులు. అదే రాసినారు చూడండి, ఎలాగైతే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన అని వ్యాసుడు చెప్పినట్టుగా, వేదమయందు నిత్యం కీర్తించబడేటువంటి ఆ పరంధాముడు కోదండరాముడిగా ఈ భూలోకంలో అవతరించగా నిత్యం ఆయనను కీర్తించినటువంటి వేదమే రామాయణ రూపంలో ఈ భూలోకంలో అవతరించింది అన్నాడు. అలాగే ఈ శంకర విజయానికి ఒక శ్లోకం ఉంది. ఏమిటి? వేద వేద్యే భూమాతాతే జాతే శివగురోత్సుతే వేద శ్రీ మాధవాదాసీతు శ్రీ శంకర జయాత్మన. వేదో వేద విద వ్యంగో వేదాంగో వేద విత్ కవి. విష్ణుసహస్రనామస్తోత్రం. వేద అంటే భగవత్పాదులు రాస్తాడు భాష్యంలో, వేదయతి ఇతి వా వేద వేదైహి, వేదముల యందు ప్రతిపాదించబడినటువంటి వాడు, వేదము చేతనే తెలియబడేటువంటి వాడు, వేదము వల్ల మాత్రమే ఆవిష్కరించేటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ. అట్టి పరమాత్మ శ్రీ శంకర భగవత్పాదుల యొక్క రూపంలో ఈ భూలోకంలో అవతరించగా ఆ వేదమేదైతే ఉందో ఆ వేదమే శ్రీ మాధవ విద్యారణ్యుల వారి యొక్క ముఖారవిందం నుండి శంకర విజయ రూపంలో ఆవిష్కృతమైంది అని ఈ గ్రంథ ప్రయోజనాన్ని చెప్పినారు. శంకరుడు ఎవరో కాదు, శంకరం శంకరాచార్య, సాక్షాత్ శంకరుడు. దీనికంటే ముందు కూడా మనం చూపించినారు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం. ఏమిటి అంటే ఇక్కడ రాస్తాడు విద్యారణుల వారే అంటారు, ఆద్యే సత్వము నిశ్చతం విచరతి జ్ఞానం ద్వితీయే యుగే దత్తోద్వాపర నామకేతు సుమతి వ్యాస కలౌ శంకర ఇత్యేవం స్ఫుటమీరితోత్ర. విద్యారణుల వారు అంటారు ఆద్యే సత్వముని, మొట్టమొదలు పరమాత్మ కృతయుగంలో కపిలుడిగా అవతరించి ఆ కపిలుడి యొక్క రూపంలో జ్ఞానాన్ని పంచినారు మనకు. ఆ తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి త్రేతాయుగంలో సాక్షాత్తు బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి దత్తాత్రేయ భగవానుడిగా, ఆ అనసూయ అత్రి మహర్షుల యొక్క ఇంటిలో అద్భుతమైనటువంటి ఆ అత్రి మహర్షి యొక్క తపస్సుకు ఫలితంగా, ఆ అనసూయాదేవి యొక్క పాతివ్రత్య దీక్షకు ఫలితంగా ఆ పరంధాముడు దత్తాత్రేయ భగవానుడిగా గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, పురుటి స్నానములున్నది కట్టులును లేవు, ఏ స్వరుభువనముల నుండి దిగివచ్చిది నీ ప్రణయాంక పీటికి అర్భకులెల్లా అంతులేని జననానంతర తపపుణ్య ఫలములై. గర్భము లేదు, కష్టపడి కన్నది లేదు, పురుటి స్నానములు బారసాల సందర్భాలు ఏమీ లేవు. ఎక్కడించొచ్చారమ్మా? వేద వేదాంత వీధుల యందు తిరిగేటువంటి దివ్యమూర్తిత్రయము నేడు నీ వంట ఇంట దోగాడుచు నుండి గోరు ముద్దలు గుజ్జన గూళ్ళు తెచ్చు. అమ్మా అత్రిసిమంతిని, నీ అపార తపో దీక్ష మహిమ యొక్క వైభవం ఏమిటమ్మా జగదమ్మ తల్లి అని కీర్తించారు. కాబట్టి అట్టి ఆ పరమాత్మ బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి త్రిమూర్తి స్వరూపుడిగా ఆయన దత్తాత్రేయ భగవానుడిగా ఈ త్రేతాయుగంలో అవతరించినాడు. జ్ఞానావతారం. ద్వాపరయుగం వచ్చేసరికి ద్వాపరనామకేతు సుమతి వ్యాస. ద్వాపరయుగం వచ్చేసరికి ఈ ద్వాపరయుగంలో నష్టప్రాయులు కాక వీరందరినీ ఉద్ధరించాలనేటువంటి సంకల్పంతో ఆ పరమాత్మ వ్యాసుడి యొక్క రూపంలో అవతరించినాడు. మరి కలియుగంలో ఆ భగవానుడే ఈ కలియుగంలో శ్రీ శంకర భగవత్పాదుల వారి యొక్క రూపంలో ఈ సకల లోకంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క అజ్ఞానాన్ని పారద్రోలటానికి పరమాత్మ అవతరించినాడు శంకరాచార్యుల వారి యొక్క రూపంలో. ఇక్కడ చెప్పబడినటువంటి అవతారాలు చూడండి, ఇది ప్రత్యేక అవతారాలు. ఇవి మొట్టమొదలు కృతయుగంలో కపిలుడు అన్నారు. భాగవతంలో కపిల గీత చదివితే చాలు కపిలుడి యొక్క అవతార మహిమేమిటో తెలుస్తుంది మనకు. జ్ఞానావతారం, దత్తావతారం రెండవ యుగంలో, మూడవ యుగంలో వ్యాసావతారం, ఈ నాలుగవ యుగమైనటువంటి ఈ కలియుగంలో శంకరాచార్యుల వారి యొక్క అవతారం. కాబట్టి శంకరుడెవరు? ఎందుకంటే కొద్దిమంది విరోధులు ఏమంటారు, ఆ శంకరాచార్యుల వారి యొక్క అవతారము పురాణోక్తవతారం కాదంటారు. కాదు, ఇది పురాణోక్తవతారం. దశావతారాల యందు చెప్పబడినటువంటి అవతారాలకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో శంకరాచార్యుల వారి అవతారానికి అంతే ప్రాధాన్యత ఉన్నది. దానికి విద్యారణుల వారి ఒక మంచి ఉదాహరణ చూపించారు శృతిలో. ఎందుకంటే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఇది ధ్యాన శ్లోకం. శృతి స్మృతి స్మృతుల యందు అంటే పురాణాల యందు ఎలాగో ఈ అవతారం అనేటువంటిది ప్రతిపాదించడం జరిగింది. మీకు శివపురాణంలో కనిపిస్తుంది శంకరాచార్య అవతార ప్రస్తావన ఉంది. మరి శృతిలో ఉందా? ఎందుకంటే మన వారు శృతి ప్రమాణమే ఒప్పుకుంటారు కదా. అంటే విద్యారణుల వారు ఏం చేస్తున్నారు, ఆ శృతిలో కూడా ఉందయ్యా శంకరాచార్య అవతార ప్రస్తావన. ఎక్కడ అంటే అక్కడ చెప్పినాడు, ఎక్కడో కాదు, విద్యాసు శృతి ఉత్కృష్ట, విద్యలయందు వేదం గొప్పది, ఆ వేదము యందు ఏది గొప్పది అంటే మనకు రుద్రనవకం గొప్పది. దాని యందు నమో భవాయచ ఈ అనువాకంలో ఈ మంత్రంలో వస్తుంది. నమో భవాయచ అనేటువంటి మంత్రంలో నీలగ్రీవాయచ ఇలా ఒక్కొక్క నామాన్ని రాస్తూ ఉంటాడు. రాస్తున్నప్పుడు ఒక్కొక్క దానికి విద్యారణుల వారు భాష్యం రాస్తూ నీలగ్రీవాయచ అంటే కాలకూట ధారణేన నీలవర్ణో గ్రీవైక దేశే యస్యాతో నీలగ్రీవః అని ఇలా అద్భుతంగా అర్థాన్ని ప్రతిపాదిస్తూ అక్కడ వచ్చేసరికి నమ కపర్దినే చెవ్యుక్త కేశాయచ అని ఒకటి వస్తుంది. కపర్ది యుక్తకేశుడు. ఈ కపర్ది ఎవరు, యుక్తకేశుడు ఎవరు అన్నప్పుడు కపర్దో అంటే రాస్తారు విద్యారణుల వారు, కపర్దో జటాజూటః యస్యాస్తీతి కపర్ది. జటాజూటములు కలిగినటువంటి వాడు ఎవడో ఆయన కపర్ది. ఎవరు జటాజూటములు కలిగిన వాడు అంటే అభ్రశ్యామ పింగ జటావద్ధకలాప ప్రాంశుదండి కృష్ణ మృగత్వ పరిధాన సర్వాన్ లోకాన్ పామయాన కవిముఖ్య పారాశర్య పర్వతరూపం వివరణోత్ అని వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి అష్టాదశ పురాణముల యొక్క కర్త వేదవ్యాసుల వారు ఈ జటాజూటములు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇక్కడ రుద్రనమతంలో కపర్తి అనేటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు వేదవ్యాసుల వారిని అక్కడ శృతి పేర్కొన్నది. వెంటనే కపర్ది తర్వాత వచ్చింది ఏమిటి, యుక్తకేశ రెండవది వచ్చింది మనకి. ఇక్కడ యుక్తకేశ అన్నప్పుడు ఏం రాస్తున్నాడు అంటే ముండిత కేశ యుక్తకేశ పాశుపాతాది వేషేన కపర్దిత్వం అని ప్రత్యేకంగా రాస్తాడు. యుక్తకేశుడు అంటే ఎవరు, ముండిత కేశ యుక్తకేశ. ఎవరండి ముండిత కేశుడు, గుండు ముండనం చేసుకున్నటువంటి వాడెవరు అంటే శంకరాచార్యులు వారు. కాబట్టి ఇక్కడ యుక్తకేశ అనేటువంటి మాటకు శంకరాచార్యుల వారిని, కపర్ది అనేటువంటి మాటకు వ్యాసుల వారిని, ఇలా ఈ రెండు అవతారాలను శృతి యందు కూడా ప్రతిపాదించినట్టుగా విద్యారణ్య స్వాముల వారు తమ యొక్క విద్యారణ్య భాష్యంలో పేర్కొనడం అనేటువంటిది వ్యాసావతారము శంకరాచార్య అవతారం ఏదైతే ఉందో ఈ రెండు కూడా శృతి ప్రతిపాదితమైనటువంటి అవతారములే. కాబట్టి ఎలాగైతే మీరు కృష్ణావతారానికి కృష్ణాష్టమికి కృష్ణ జయంతి చేస్తారో, రామనవమి ఏ విధంగానైతే అద్భుతంగా ఆ శ్రీరామ జయంతిగా చేస్తారో, శివరాత్రి శివుడి యొక్క జన్మదినంగా చేస్తారో, శంకర జయంతి కూడా ఆ అవతారాల ఉత్సవాలు చేసిన విధంగానే అదే సంప్రదాయంతో చేయటం మనందరి యొక్క కర్తవ్యంగా విద్యారణ్య స్వాముల వారి యొక్క ఆదేశం. కావున ఇది శంకరాచార్య అవతారం యొక్క ప్రత్యేకత. ఏదో మామూలు అవతారం అండి అది కాదు. దశావతారాలకు ఎంత ప్రాధాన్యతనో ఆదిశంకర అవతారానికి అంతే ప్రాధాన్యత. కాబట్టి ఇక్కడ ఇన్ని మాటలు చెప్పవలసి వచ్చి చాలా మంది ఆ మాకెందుకండి ఆదిశంకరుడు అంటారు. లేదు, ఆదిశంకరుడు ఎందుకంటే ఒక సంవత్సరం క్రితం ఒక ప్రఖ్యాత దర్శకుడు నన్ను పిలిపించాడు. ఇప్పుడు చాలా ఆయనే గొప్ప సినిమాలు తీస్తున్నాడు, భక్తి సంబంధించిన సినిమాలు. ఆయన పిలిచి నన్ను అడిగాడు, ఏమంటే అన్ని టీవీ సీరియల్లు చేస్తున్నాము, ఒక మంచి కథ దొరకట్లేదు. రామాయణం రామానంద సాగర్ తీశాడు, భారతం చోప్రా తీశాడు, ఇలా ఎన్నో వచ్చాయి. ఇంతవరకు రానటువంటి కథాంశం ఏదైనా ఉంటే చెప్పండి, మీరేమైనా కథ సిద్ధం చేస్తే అన్నాడు. అంటే వెంటనే నేను చెప్పాను, అయ్యే ఇంతవరకు పూర్తి ఫుల్ ఫ్లెజ్డ్గా రాలే సీరియల్గా, ఆదిశంకరాచార్య ఇవ్వండి, అద్భుతంగా ఉంటుంది, మంచి కథ. మీకు ఎలాగైతే ఎందుకంటే సినిమా వారు తివ్వాలి అన్నప్పుడు వారికి కథలో కాస్త మసాలా అవసరం, ఇది కూడా ఉందండి మా దగ్గర, అద్భుతంగా ఉంటుంది, ఆదిశంకరాచార్య అవతారాన్ని తివ్వండి అంటే ఆయన అజ్ఞానం చూడండి. ఆయన ఏమన్నాడు? లేదండి, ఆదిశంకరాచార్య అనగానే కేవలం ఒక మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కథనే కదా అన్నాడు. అంటే అదే మీ పొరపాటు. ఆదిశంకరాచార్యుల వారు అంటే కేవలం ఏదో మాకు మా కోసం పుట్టినటువంటి వారు, ఏదో మమ్మల్ని ఒక్కరినే ఉద్ధరించడానికి కోసం వచ్చినటువంటి అవతారం అనుకుంటే పొరపాటు మీరు. ఆదిశంకర అవతారం అటువంటిది కాదు. ఎందుకంటే అంత ఆయనే అన్నాడంటే సామాన్యుడు ఇలా అంటాడో చూడండి. కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే, ఆదిశంకరాచార్య అనేటువంటి ఏదైతే ఒక వ్యక్తి ఉన్నారో, ఒక అద్భుతమైనటువంటి గురువు ఉన్నారో, ఆయన ఏ ఒక్కరి కోసం కాదు, ఆయన ఈ జగత్తులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలటానికి వచ్చినటువంటి అద్భుతమైన అవతారం. శంభోర్మూర్తి శరతి భువనే శంకరాచార్య రూప విద్యారణ్యుల వారు అంటారు. ఎవరైనా విద్యారణ్య దక్షిణామూర్తి తన యొక్క మౌనాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు మౌనాన్ని వదిలిపెట్టి అంటే, మౌనంగా ఉన్నప్పుడు ఆ రోజుల్లో మౌనంగా ఉంటే ఆ సనక సనందన సనత్ కుమార సరస్సు జాతుల యొక్క సందేహాలు తీరిపోయాయి. ఇప్పుడు మౌనంగా ఉంటే మనబోతి వారి సందేహాలు తీరిపోతాయా చెప్పండి? అందుకే ఆయన మౌనాన్ని వదిలిపెట్టి భాష్య రూపంలో మనందరికీ కూడా అనుగ్రహించటానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవతారం ఆదిశంకరాచార్య అవతారం. ఇట్టి ఆదిశంకరుల యొక్క అవతార చరిత్రకు సంబంధించి ఎన్నో కల్పనలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి సందేహాలు. శంకర విజయాలు సంస్కృతంలో ఒక 22 ఉన్నాయి. ఎందుకంటే ఎవరిష్టం ఉన్నట్టుగా వారు రాసుకున్నారు. మరి ఏది ప్రమాణం? ఒక ప్రమాణం అని మనం చూసుకోవాలి కదా, ఏది ప్రమాణం మనం అన్నప్పుడు ఒకటే ప్రమాణం, ఏది అది? ఆ శంకరాచార్య పరంపరా పీఠంలో ఉన్నటువంటి ఏ జగద్గురువులైతే ఉన్నారో వారు రాస్తే అది మనకు ప్రమాణం. ఎవరు రాసినారు? ఈ జగద్గురు పరంపరలో 13వ పీఠాన్ని అధిరోహించినటువంటి శ్రీ విద్యారణ్య స్వాముల వారు రాసినారు. కాబట్టి వారు రచించినటువంటిదే మాధవారణ్య ప్రోక్త మాధవీయ శంకర విజయం. ఇది పూర్తిగా మనకు ప్రమాణం. రామాయణం చదవాలి అన్నప్పుడు వాల్మీకి రామాయణమే చదవాలి. వాల్మీకి రామాయణం చదివితేనే దాని మీద ఉన్న సందేహాలు తొలగిపోతాయి. అలాగే భారతం చదవాలి అన్నప్పుడు వ్యాస భారతమే చదవాలి, అది మూలం. భాగవతం అన్నప్పుడు వ్యాస భాగవతమే చదవాలి. అలాగే శంకర విజయం అన్నప్పుడు మాధవీయ శంకర విజయమే చదవాలి, ఇక వేరే వేరే శంకర విజయాలు కాదు. అప్పుడే మన సందేహాలు తొలగిపోతాయి. ఇక్కడ ఈ మాధవీయ శంకర విజయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటి అంటే అది విద్యారణ్యుల వారు రాయటం ఒక ప్రత్యేకత. ఆ విద్యారణ్యుల వారు శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిష్ఠించడం ఇంకొక ప్రత్యేకత. కాబట్టి ఇవాళ ఆదిశంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి కీలకమైన రహస్యాలు ఏవైనా ఉన్నాయి తెలిసాయి అంటే అది మన గురువులు పెట్టినటువంటి భిక్షం. మీకు రేపు ఎల్లుండి వస్తుంది, ఆదిశంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలం కేరళ కదా, కాలడి. అయితే ఆ కాలడిలో పుట్టాడు అని అందరికీ తెలుసు, కానీ ఎక్కడ పుట్టాడు ఎవరికి తెలియదు. అది చెప్పింది ఎవరు అంటే ఆదిశంకరుడే చెప్పాలి వచ్చి, అంతవరకు ఎవరికి తెలియదు. శృంగేరి జగద్గురు పీఠాన్ని అధిరోహించినటువంటి 33వ పీఠాధీశ్వరుడు శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారత్య విధాన్ యతీంద్రాన్ విద్యానిధీన్ మంత్రనిధీన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభు రూపాన్ అని మనం ధ్యానం చేస్తామే, ఆ ధ్యానంలో చెప్పబడినటువంటి శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారతి స్వామి వారే ఈ విషయాన్ని ఆవిష్కరించారు. వారు అలా కేరళ కాలడీలో నడుస్తూ వెళ్తున్నారట. నడుస్తూ వెళ్తున్నప్పుడు ఉన్నట్టుండి ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆయన ఎవరు అని చూశాడు. నాయనా శంకరాన్ని పిలుస్తోందట. అమ్మా అన్నాడు. ఎదురుగా ఆర్యాంబాదేవి. ఆ ఆర్యాంబాదేవి శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారికి దర్శనమిచ్చింది. ఎందుకు దర్శనమిచ్చింది? ఈయన శంకరాచార్యుల వారి యొక్క పరిపూర్ణ అవతారం కాబట్టి. అప్పటితోనే ఆ కేరళలో కాలడీలో ఎవరికైతే శాపాలు ఇచ్చారో వారి శాప నివృత్తి అనేటువంటిది వీరి ద్వారా తీరిందట. ఎవరు? సచ్చిదానంద శివాభినవ్య నరసింహ భారతీ స్వామి వారు. కాబట్టి ఇట్టి స్వామివారు మన పీఠాన్ని అధిరోహించడం అనేటువంటిది మనకు గర్వ కారణం, మనం గొప్పగా చెప్పుకునే అవకాశం. కాబట్టి ఆ పరంపరలో ఉన్న భక్తులమయ్యా మేమంతా అనుకున్నప్పుడు మనమెంతు పొంగిపోవాలి చెప్పండి. కావున ఇవాళ కాలడీలో తెలిసింది అంటే అది కేవలం మన శృంగేరి స్వాముల వల్ల. అప్పుడు అక్కడ ఎక్కడైతే స్వామి అవతరించాడో అక్కడ ఒక మఠాన్ని నిర్మించి ఇప్పటికీ కూడా పూజాధికం నిర్వహిస్తున్నారు అంటే అది కేవలం శృంగేరి జగద్గురువులు తీసుకున్నటువంటి చొరవ, లేకపోతే అప్పటికే కేరళ భయంకరంగా ఉంది. చూడండి, కలియుగం యొక్క గొప్పతనం ఏంటంటే ఏవైతే పూర్వకాలంలో తపోభూములో వాటికే ఇప్పుడు అవస్థ. రామాయణంలో వర్ణిస్తారు మిథిలా పట్టణాన్ని, పద్మపురాణంలో వర్ణిస్తారు ఆ మిథిల ఇప్పుడు ఏమిటి? బీహార్. అబ్బో, ఒకప్పటి మిథిల ఇప్పటి బీహార్ అంటే భయపడమా? అలాగే కాలడి అంటే శంకర భగవత్పాదుల యొక్క అవతార ప్రదేశం, మరి ఇప్పుడు ఎలా ఉంది కేరళ అంటే ఇతర విదేశీయుల యొక్క ఆక్రమణలతో వారి వారి యొక్క సంప్రదాయాలను విస్తరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అప్పుడు శృంగేరి వారి యొక్క చొరవతో ఒక అద్భుతమైనటువంటి విద్యాపీఠాన్ని, సంస్కృత విశ్వవిద్యాలయాన్ని అక్కడ నెలకొల్పి అక్కడ సనాతన ధర్మాన్ని కూడా ప్రచారం చేయటానికి ఇక్కడ ఒక పీఠాన్ని ఏర్పరచడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా మన చరిత్రలో వచ్చేటువంటిది. కావున ఇటువంటి రహస్యాలన్నో కూడా మన శంకర విజయంలో చెప్పబడతాయి. కావున ఆదిశంకరాచార్యుల వారి యొక్క చరిత్ర మొట్టమొదటి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మందికి సందేహం, శంకరులు ఎప్పుడు అవతరించారు, ఏనాడు ఎలా ఉన్నారు, అసలు వారి జీవితాల్లో వారు చేసింది ఏమిటి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రామాయణం వింటే ఎంత ఆనందం కలుగుతుందో, భాగవతం వింటే ఎటువంటి ఆనందం కలుగుతుందో, శంకర విజయన్ అనే శ్రవణం చేస్తే కూడా అంతటి ఆనందం కలుగుతుంది. అందుకే మొదటి శ్లోకంలోనే చూడండి ఇక్కడ ఏమన్నారు అంటే, ప్రణమ్య పరమాత్మానం శ్రీ విద్యాతీర్థ రూపిణం ప్రాచీన శంకర జయే సారసంగృహ్యతే స్ఫుటం. నమస్కారం చేస్తున్నాడు విద్యార్థుల వారు ఎవరికి, తమ గురువులకు. తమ గురువులు ఎవరు, విద్యాతీర్థులు. ఇక్కడ ఏమన్నాడు, ప్రణమ్య పరమాత్మానం అని చెప్పటం ఏదైతే ఉన్నదో, ఇక్కడ పరమాత్మానం విద్యాతీర్థ రూపిణం అని చెప్పటం వల్ల ఈ శంకర విజయాన్ని వింటే ఏం కలుగుతుంది అనే దానికి మొట్టమొదటే చెప్పుదో, బ్రహ్మ విద్యాప్రాప్తి రూపమైనటువంటి జీవ బ్రహ్మ ఐక్యం ఏదైతే ఉందో అదే ఈ శంకర విజయాన్ని వినటం వల్ల లభించేటువంటి ఉత్తమోత్తమమైన ఫలితం. కావున మన అజ్ఞానం అనేటువంటి అవిద్య తొలగిపోయి యథార్థమైనటువంటి బ్రహ్మస్వరూపం అనేటువంటిది తెలిసి మన జన్మ సఫలమవుతుంది ఈ శంకర విజయ గాథ వినటం వల్ల అని మొట్టమొదలు తీసుకొని ఏమన్నాడు, ప్రాచీన శంకర జయే సారసంగ్రహ్యతే స్ఫుటం అన్నాడు. ప్రాచీన శంకర విజయంలో ఉన్నటువంటి సారాన్ని తీసుకుంటున్నా అంటే అంతకు పూర్వమే శంకర విజయం అనేటువంటిది ఉన్నట్టు, అది చాలా పెద్దగా విస్తృతంగా ఉన్నట్టుగా, దానిలో అనేక విధమైనటువంటి కల్పనలు ఉన్నట్టుగా, కాబట్టి దానిలో అనవసరమైనటువంటి భాగాలు తీసివేసి ఏవి అవసరమో వాటిని స్వీకరించి దాన్ని ఒక పుష్టిగా అద్భుతంగా రచించినటువంటి ఘనత శ్రీ విద్యార్థుల వారికి దక్కుతుంది. కాబట్టి అటువంటి ఆ విద్యార్థి స్వాముల వారు మొట్టమొదలు ప్రార్థన చేసి ఇది మొత్తం 16 సర్గలతో వర్ణించాడు. కావ్యపరంగా చూస్తే ఒక మహోత్కృష్టమైన కావ్యం, అద్భుతమైన కావ్యం. ఇక చరిత్రపరంగా చూస్తే ఒక గొప్ప చరిత్ర. ఇక ఈ గ్రంథాన్ని పారాయణం చేయటం ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని చూస్తే ఇది మోక్ష గ్రంథం. అందుకే మనకు సంప్రదాయం ఏమిటి అంటే, వైశాఖ శుక్ల పాఠ్యమి నుండి వైశాఖ శుక్ల పంచమి పర్యంతం 5 రోజులు ఏం చెయ్యాలి, తప్పనిసరిగా శంకర విజయ పారాయణం చెయ్యాలి, మన కర్తవ్యం, అది ఒక నియమం. కనీసం ఏం చెయ్యాలి అంటే అంటారు, ఎవరి ఇంటిలోనైతే ఆదిశంకరాచార్యుల వారి ఫోటో ఉండదో ఆ ఇల్లు ఎటువంటిది అంటే ఒక సంస్కారవంతమైన కుటుంబంది కాదు, ఒక అనాగరికమైనటువంటి గృహం ఆ గృహం. ఏ ఇంట్లోనైతే ఆదిశంకరాచార్యుల వారి యొక్క చిత్ర పటం ఉంటుందో ఆ ఇల్లే నిజమైన భారతీయ హిందూ గృహం. అదైనా మొట్టమొదలు మనం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 16 సర్గల్లో షోడశ కళా పరిపూర్ణుడు అన్నట్టుగా రాముడికి 16 గుణాలు అదే వర్ణిస్తాడు. ఇక్కడ మొట్టమొదలు ప్రశ్నిస్తాడు ఎవరు, ఈ వాల్మీకి, అయ్యా ఈ 16 గుణములతో ఉన్నటువంటి పురుషుడు ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాడా అని ఇలా 16 గుణాలను వర్ణిస్తాడు. ఆ 16 గుణములనే ఇక్కడ స్వీకరించి 16 సర్గలుగా చేసి 16 సర్గలయందు ఆదిశంకరుల వారి యొక్క చరిత్రను ఇక్కడ పొందుపరిచినాడు. అది ఇక్కడ విశేషం. కాబట్టి ఆదిశంకరాచార్యుల వారి యొక్క జీవితము ఒక మహోపదేశం. ఏమిటి, ఒక సామాన్యుడు ఏం నేర్చుకుంటాడు స్వామివారి యొక్క చరిత్ర ద్వారా, ఎన్నో నేర్చుకోవచ్చు. సరే మోక్షార్థులకు ఇక జీవ బ్రహ్మ ఐక్య వేదాంతము ఇవి అవి అవన్నీ ఉన్నాయి, ఎలాగూ అవి ఎలాగూ వస్తాయి. కానీ ఒక సాధారణమైనటువంటి మానవుడకు ఇది వింటే ఏం ఫలితం కలుగుతుంది అని కావాలి కదా మొట్టమొదలు. అయ్యా అద్వైత సిద్ధాంతము, ప్రచారము ఇవి అవి అవి ఎలాగో తప్పవు. కాదండి, మాకు అవన్నీ కూడా ఎక్కవు. నేను ఒక సాధారణమైనటువంటి మానవుణ్ణి, నాకు అద్వైత సిద్ధాంతము, ద్వైతము, విశిష్టాద్వైతము ఏవీ తెలియదు. అటువంటప్పుడు నేను శంకరాచార్యుల వారి యొక్క ఈ శంకర విజయాన్ని వింటే నాకేమి లాభము, నేనెందుకు వినాలి అని ప్రశ్నించే వారు చాలా మంది ఉన్నారు. ఆ అయ్యా, మీలాంటి వారికి వారి జీవితంలో జరిగినటువంటి ఎన్నో సంఘటనలను మీరు వింటే మీ జీవిత లక్ష్యాన్ని గొప్పగా మరల్చుకోవచ్చు. అది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కావున ఆయన చరిత్ర వినాలి మొత్తం. ఏం చేశాడు ఒక వ్యక్తి 32 సంవత్సరాల వయస్సులో ఆసేతు హిమాచలాన్ని పర్యటించి కొన్ని వేల స్తోత్రాలు చేసి కొన్ని వందల గ్రంథాలను రచించి దాదాపు 800 మతాలను ఖండించి ఇలా ఆసేతు హిమాచలం పర్యటించి అప్పటి వరకు ఒక దక్షిణ భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించలేకపోతే అప్పుడు ఈ దక్షిణ భారతదేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించడం అనేటువంటిది కేవలం 32 సంవత్సరాల లోపల ఎవరు చేయగలరు? ఒక వ్యక్తి చేశాడంటే ఆయన ఎంత గొప్పవాడై ఉంటాడు, ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. ఆయన యొక్క చరిత్ర వింటే మనకు ఎన్ని గొప్ప లక్షణాలు కూడా వారి చరిత్రలో కూడా మనం పొంది మనం మన జీవిత మార్గాన్ని చక్కగా మలుచుకోవటానికి మనకు వీలవుతుంది. కాబట్టి అటువంటివన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అందుకే పిల్లలు వినాలి, పెద్దలు వినాలి. పెద్దలు ఎందుకోసం వినాలి అంటే అవిద్య తొలగటానికి, ఇంకా కావలసినటువంటి మోహం పోవటానికి. పిల్లలు ఎందుకు వినాలి? భక్తి కలగటానికి. యువకులు ఎందుకు వినాలి అంటే వారి యొక్క జీవితాన్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోవటానికి యువకులు వినాలి శంకరాచార్యుల వారి యొక్క చరిత్ర. వింటే చాలు, ఒక అద్భుతమైనటువంటి శక్తి మనకు వస్తుంది. ఆ శక్తి ఆయన ఫోటో చూడండి, అదే అంట ఆది శంకరాచార్యుల వారి యొక్క ఫోటో చూస్తే చాలు, ఎక్కడ లేని చైతన్యం కలుగుతుంది. ఆ ముఖారవిందం చాలు, ఇంకా వేరే ఏదో ఒక్కరలే. ఉదయమే లేచి ఓ 4:30 ప్రాంతంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ప్రశాంతంగా ఆయన ఫోటో ముందర కూర్చొని 2 నిమిషాలు తదేకంగా చూస్తూ ఉంటే అదే నీ జీవితంలో గొప్ప మార్పుకు వేదిక అవుతుంది. అంత గొప్ప శక్తి ఉంది ఆ ప్రశాంతమైనటువంటి ముఖారవిందం. ఆ ముఖంలో కనిపించేటువంటి ఆ విజయ లక్ష్యం, ఆ ముఖంలో కనిపించేటువంటి ఆ తేజస్సు, ఆ టీవి ఎంత అద్భుతం. కావున స్వామివారి యొక్క చరిత్ర అందులో హరిప్రసాద్ గారు చెప్పినారు, ఇక్కడ అన్ని చెప్పారు కానీ ఇది మాత్రం చెప్పలేదు ఎవరు అన్నారు. చాలా సంతోషం, అది చెప్పే మొదటి అవకాశం నాకే ఇచ్చినందుకు నేను చాలా అదృష్టవంతున్నయ్యా, చాలా కృతజ్ఞతలు మీకు తెలియజేస్తున్నారు ఆ అవకాశం ఇచ్చినందుకు, చాలా విశేషం. ఇక్కడ స్వామివారి యొక్క అవతారాన్ని మొట్టమొదలు మనం చెప్పుకుందాం. అసలు ఎందుకోసం అవతరించవలసి వచ్చింది చెప్పండి శంకరాచార్యుల వారు. ఆయన అవతరించినటువంటి సమయం ఏది? ఇంతకు ఆయన అవతరించినటువంటి సమయము క్రీస్తు శకము 788 ప్రాంతం. ఇంకా దీనిపైన మనకు రేపు చర్చ వస్తుంది అని చెప్పుకుందాం. ఆ సమయంలో ఎలా ఉంది అంటే పూర్తిగా కర్మభూమి అయినటువంటి భారతదేశంలో నాస్తికులైనటువంటి, కర్మరహితులు అయినటువంటి బౌద్ధుల చేత మొత్తము నిండి ఉంది. కర్మకాండ పూర్తిగా తొలగిపోయింది. బౌద్ధులు ఏం చేసినారు ప్రచారం అంటే విగ్రహారాధన ఖండించారు, వేదాన్ని ఒప్పుకోలేదు, వేద విరుద్ధవాదాన్ని లేవదీసినారు. దాంతో ఈ బ్రాహ్మణులంతా కూడా కర్మభ్రష్టులైపోయారు, తద్వారా కరువు ఏర్పడ్డది. అప్పుడు దేవతలంతా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా చాలా కష్టమైనటువంటి సమయం వచ్చింది, కర్మకాండ అనేటువంటిది లేదు, అన్నప్పుడు ఆ స్వామి ఏమన్నాడు, లేదులే నా కుమారుడు వెళ్తున్నాడు అన్నాడు. ఆ పరమేశ్వరుడు కుమారుడైనటువంటి ఆ కుమారస్వామి కుమారీల భక్తపాదుడు అనేటువంటి పేరుతో ముందే అవతరిస్తాడు. అవతరించి శంకరులు రావటం కంటే పూర్వమే ఏదైతే కర్మ మార్గం అనేటువంటిది ఇక్కడ విచ్ఛిన్నం చేయబడ్డదో ఆ కర్మకాండ మార్గాన్ని ఆయన చక్కగా నిర్మిస్తాడు. అయితే ఏమైపోయింది, మీమాంసకులు, ఈ మీమాంసకులు కర్మ వారు తమ యొక్క కర్మకాండ ప్రభావాన్ని నిర్ణయించటంలో పరమేశ్వరుణ్ణి కూడా పక్కకు పెట్టారు. అదే మీమాంసకులకు వేదాంతులకు వచ్చిన డిఫరెన్స్. మీమాంసకులు ఏమంటారు, కర్మ కర్మయే గొప్ప, కర్మ ఫలం ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కాడు, కర్మే ఇస్తుంది. కాబట్టి కర్మనే ఇస్తున్నప్పుడు పరమేశ్వరుడితో మాకు పడేమిటి అని ఈ మీమాంసకులు ఏం చేసినారు, ఈ కర్మకాండను ప్రతిపాదించడంలో ఆ పరమేశ్వరుణ్ణి కూడా పక్కకు పెట్టేసినారు. ఇది అపరాధమే అయింది. అప్పుడు లోకంలో ఒక కర్మకాండ అనేది చక్కగా ఒక రోడ్డు వేయబడ్డది, కానీ కర్మతోనే లేదు కదా. కర్మ అనేది దేనికి దారితివ్వాలి, జ్ఞానానికి దారితివ్వాలి. ఎందుకు కర్మ చేయాలి అంటే కర్మ చేసేది చిత్తశుద్ధికి, ఆ చిత్తశుద్ధి వల్లనే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కర్మకాండ మానవీయకానికి ఏం లేదు. మరి శంకరాచార్యుల వారు సన్యాసి కదండి, ఆయన అంతా సన్యాసం అంటే ఏమిటి, కామ్యానాం కర్మానం న్యాసం అని కృష్ణుడే అంటాడు భగవద్గీతలో. కామ్య కర్మలన్నింటినీ వదిలిపెట్టడం, కాబట్టి ఆయన వదిలిపెట్టాడు కాబట్టి మనల్ని వదిలిపెట్టమనా, ఆయనకి విద్యాభవితం లేదు కాబట్టి నువ్వు సంధ్యావందనం మానివేయమనా. ఇప్పుడు ఏమిటి అంటే అదే శంకరాచార్యుల వారు చేశారండి సంధ్యావందనం, మేమెందుకు చేస్తాం. ఇదే వచ్చింది ఇప్పుడు వచ్చిన చిక్కు, సంధ్యావందనం మానేశాడు బ్రాహ్మణుడు పూర్తిగా చెయ్యట్లే, ఉపనయనమే చెయ్యట్లే. అసలు ఉపనయనం దగ్గరికి వచ్చేసరికి ఉపనయనము గర్భాష్టమంలో అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే వాడి వివాహ వయస్సుకి వెళ్ళిపోయింది. వాడి వివాహ వయస్సు ఎప్పుడు, 28. ఆ 28లోనూ 32లోనూ ముద్ది పుడితే ఒకరోజు ముందుగా వాడికి ఇంత యజ్ఞోపవీతాన్ని ఆ ఎలాగైతే షర్ట్ తగల వేస్తామో దానికి అలాగే ఒక యజ్ఞోపవీతాన్ని తగల వేస్తున్నారు. ఇదే కాదు, అందుకే కర్మ అనేది అవసరం. అప్పుడు ఈ కర్మకాండ చక్కగా సాగుతూ పరమేశ్వరుని కూడా పక్కకు పెట్టడంలో అప్పుడు శంకరాచార్యుల వారి యొక్క అవతార అవసరం సమీపించింది. ఎందుకంటే జ్ఞానం పూర్తిగా లుప్తమైపోయింది. అప్పుడు కర్మకాండ బాగానే వృద్ధి పొందింది, జ్ఞానకాండ వృద్ధి పొందలేదు. కాబట్టి దాన్ని వృద్ధి పొందించాల్సినటువంటి సమయానికి భగవత్పాద శంకరులు అవతరించడానికి ఉద్యుక్తుడయ్యారు. మరి ఎక్కడ అవతరించాలి అంటే చూస్తున్నాడు ప్రదేశాన్ని. కేరళ ఆ సమయంలో నంబూద్రి వంశ బ్రాహ్మణుల చేత నిండి ఉన్నది. నంబూద్రి వంశస్థులు అంటే మంచి పండితులు. ఆ కేరళలోనే విద్యాధిరాజు అనే ఒక పండితుడు ఉన్నాడు. ఆయనకు కుమారుడు శివగురువు. ఎలా ఉన్నాడు శివగురువు అంటే, ఎలాగైతే వేదము యందు ప్రతిపాదించబడినటువంటి విధి విధానాలు ఉన్నాయో ఆ ప్రకారమే జీవిస్తూ ఉన్నటువంటి వాడు. చక్కగా అన్నీ పూర్తి చేసుకొని శైశవేభ్యస్త విద్యానాం యవ్వనే విషయేషిన అని అక్కడ కాళిదాసు వర్ణించినట్టుగా ఏ సమయంలో ఏది పూర్తి చేసుకోవాలో ఆ సమయంలో అది పూర్తి చేసుకొని ఉన్నాడు. అట్టి శివగురువుకు ఆర్యాంబాదేవిని ఇచ్చి వివాహం చేసినారు. చక్కగా కాలం గడుస్తూ ఉన్నది. ఇద్దరు దంపతులు ఉద్వాహ్య శాస్త్ర విధినా విహితే ముహూర్తే తౌ సమ్ముదం బహుమవాపతురాప్తకామౌ. వారు గాఢపత్య ఆహవనీయ దక్షిణ మొదలైనటువంటి త్రేతాగ్నులను మంత్రపూర్వకంగా స్థాపించి చక్కగా అగ్నాధారం చేస్తూ ఈ విధంగా యథోక్తమైనటువంటి గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. సంతర్పయంతం పితృదేవ మానుషం, ఇటు పితృదేవతలను ఇటు మనుష్యులను పంచభూతములను తృప్తిపరుస్తూ అధ్యాపనం బ్రహ్మయజ్ఞ పితృయజ్ఞస్తు తర్పణం హోమో దైవో బలభూతో ఋణయజ్ఞో అతిథి పూజనం అని చెప్పబడినటువంటి షట్కర్మలను చక్కగా పూర్తి చేస్తూ ఇక్కడ ధర్మశాస్త్రమునందు చెప్పబడినటువంటి జీవన విధానాన్ని గడుపుతూ ఉన్నాడు. కానీ అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేదు. ఈ సమయంలో సంతానం కోసం దుఃఖపడుతూ ఉన్నాడు. ఇదే సమయంలో పైన దేవతలు ప్రార్థించారు శంకరుణ్ణి, స్వామి అవతరించు. ఎందుకు? బౌద్ధులు చాలా పెరిగిపోయారు. ఇక్కడ ఒక సందేహం కలిగొచ్చి మనందరికీ కూడా, ఏమంటే బౌద్ధులు బుద్ధుడు కూడా అవతారంగా చెప్తారు, మరి ఆ అవతారం అయినప్పుడు ఆ అవతారాన్ని ఖండించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది నీకు? అంటే నిజానికి పరమేశ్వరుడు ఖండించలే. బౌద్ధం అనేది అహింసా పరమో ధర్మ అని ఈ రాజులైనటువంటి వారు, క్షత్రియులైనటువంటి వారు విపరీతంగా యజ్ఞయాగాలు చేస్తూ అక్కడ హోమశాలల యందు పశు విషనాన్ని బాగా చేస్తూ ఈ విధంగా బలులు చేస్తున్నటువంటి కాలంలో అప్పుడు ఆ పశు యజ్ఞ నివారణ చేయటానికి అవసరం వచ్చింది. అప్పుడు అందుకే అవతరించాడు. కానీ బౌద్ధం ఎక్కడ దెబ్బతింది అంటే, సిద్ధాంతం ఎప్పుడైనా సరే సిద్ధాంత ప్రవర్తకుడు చెప్పింది ఒకటైతే, తరువాత శిష్య ప్రశిష్యలో వస్తున్నటువంటి వారు తమ తమ పైత్యాలను కూడా దీనిలో జపించడం చేత సిద్ధాంతం రాద్ధాంతం అవుతుంది. బుద్ధుడు ఏమన్నాడు? విగ్రహారాధనను ఒప్పుకోవాలి. బౌద్ధులు ఏం చేసినారు? రెండుగా చీలిపోయి హీనాయానం మహాయానం అని రెండు రకాలుగా చీలిపోయి ఏ విగ్రహారాధననైతే బుద్ధుడు ఖండించినాడో ఆ బుద్ధుడి విగ్రహాలను పెట్టుకోనే పూజించడం మొదలుపెట్టినాడు. అంటే ఏమైపోయింది? సిద్ధాంతం ఇక్కడే పోయింది. కాబట్టి ఈ లోపల కొద్దిమంది నాస్తికులు ఏం చేసినారు? ఆ నాస్తికులంతా కూడా వేద విరుద్ధవాదాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టినారు. కాబట్టి ఏ సమయంలో ఏ అవసరమో ఆ అవసరాన్ని పరమాత్మ మనకిస్తాడు. కాబట్టి ఇక్కడ బౌద్ధం తప్పని కాదు, అప్పుడు అది అవసరమైంది కాబట్టి అద్భుతంగా ప్రయోజనం కలిగింది. ఇప్పుడు ఇది అవసరమైంది, ఇది ప్రయోజనం. అందుకే శంకర భగవత్పాదుల వారు అవతరించటానికి కాలం అనేటువంటిది ఆసన్నమైంది. ఇక్కడ శివగురువు ప్రార్థన చేస్తున్నాడు, పున్నాంనః నరకాత్రాయత ఇతి పుత్రః. లేడే సంతానం. ఒకరోజు బాగా ఆగ్రహం కలిగింది ఈ శివగురువు. ఆర్యమ్మ దగ్గర పిల్లి ఆర్యమ్మతో అంటున్నాడు, ఇంత పూజలు చేస్తున్నాము, ఉన్నాడా అసలు? ఎక్కడ ఉన్నాడు ఆ పరమాత్మ?
భక్తేప్సితార్థ పరికల్పన కల్ప వృక్షం దేవం భజావతమిత సకలార్థ సిద్ధ్యై తత్రోపమన్యు మహిమా పరమం ప్రమాణం నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. ఏమన్నాడు అంటే, ఇంత గొప్పగా ఆ వృషాచలేశ్వరుణ్ణి ఆరాధన చేస్తున్నా సంతానం కలగట్లేదే, అసలు దేవత ఉన్నదా లేదా, ఈశ్వరుడున్నాడా లేడా, ఈశ్వర సేవా ఫలితం అనేటువంటిది వ్యర్థమా సార్థకమా అన్నాడు. భార్య అన్నది ఆర్యాంబ, అయ్యయ్యయ్యో ఏమి మాటలండి అవి, ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు? ఇటువంటి సమయంలోనే భార్య అవసరం. అందుకే ఇటువంటి సమయాల్లో భార్య భార్య కాదు. ఈ సమయాల్లో భార్య ఏమవుతుంది? పత్ని అవుతుంది. ఎందుకంటే ధర్మ సంబంధమైనటువంటి విషయాలు వచ్చినప్పుడు భార్య కాదు ఆమె. భార్య సాధారణ సమయాల్లో నిత్య వ్యవహారంలో. మరి పూజ యజ్ఞ యాగాది తర్పణ అనుష్ఠాన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు భార్య ఎవరు అంటే ఆడ పత్ని రూపంలో మారుతుంది, పత్ని. అందుకే సంకల్పంలో ధర్మ భార్యా సమేతస్య అని చెప్పక ధర్మపత్ని సమేతస్య అన్నారు. ఏం చెయ్యాలి ఆమె అంటే, ఒకవేళ వీడు ట్రాక్ తప్పుతున్నప్పటికీ వీడిని తీసుకొచ్చి ట్రాక్ మీద కూర్చుంట పెట్టాలి భార్య, అది ఈమె చేసే కర్తవ్యం. ఇక్కడ శివగురువు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆర్యమ్మ ఏం చేసింది, అయ్యో అలా మాట్లాడతారేమిటి మీకు తెలియదా, భక్తేప్సితార్థ పరికల్పన కల్పవృక్షం, ఈశ్వర సేవా ఫలితమనేటువంటిది సుస్థిరమైనది, భక్తుల యొక్క కోరికలన్నింటినీ కూడా కల్పవృక్షం వలె ప్రసాదించడం చేతనే ఆయన భక్తజన కల్ప ధృమంగా ఆ సద్యోజాత అఘోర వామదేవ ఈశాన తత్పురుష పంచముఖములతో విలసిల్లుతున్న ఆ పరమేశ్వరుడు ఈ విధంగా వర్ణించబడుతూ ఉన్నాడు. ఆయన సేవ వ్యర్థం కాదు ఇప్పటికీ. మీకు తెలియదా అండి ఏమిటి, ఎగ్జాంపుల్ ఇచ్చింది తల్లి. తత్ర ఉపమన్యు మహిమ పరమం ప్రమాణం, నో దేవతాసు జడిమా జడిమా మనుష్యే. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, శివారాధన చేస్తే ఏం కలుగుతుంది మనకిదే సందేహం. సాధారణంగా శివాలయాల్లో ఎవరు ఉండరు, పూజారే ఉంటాడు, ఎక్కువ రష్ ఉండదు. విష్ణాలయాల్లో ఉన్నంత రద్దీ ఉండదు శివాలయాలు, ఎందుకంటే ఇక్కడ ప్రసాదము దొరకదు. మా అంటే ఇస్తే ఆయన ఓ విలువదలం ఇస్తాడు, ఎందుకు ఆ విలువదలం, ఆ విలువదలం కూడా తీసుకొని వస్తువు వస్తూ నందీశ్వరుడి తోక మీద పెట్టి రావాలి కానీ తీసుకురావడానికి వీల్లేదు. ఇక ఎందుకయ్యా నీ పూజ చేయడం, ఓ దద్యోజనమా, ఓ కట్టె పొంగల, ఓ చక్కెర పొంగల, ఓ వడన, ఓ లడ్డ, ఏదో ఇంత నోట్లో పడితే కానీ కాస్త దేవుడు కనిపించడు మనం. మొట్టమొదటి నోట్లో పడాలి, ఎక్కడుంది హా మా ఈశ్వరుడు. ఎలా కాదండి, మొట్టమొదలే మీకు పంట్లోనే ప్రసాదం ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మాత్రమే దొరుకుతుంది, కానీ కనబడని ప్రసాదాన్ని ఇస్తాడు మా స్వామి. ఇంట్లో అన్నం తింటున్నావంటే ఆ పెట్టే దీక్ష పరమాత్మ పెట్టింది. మూడు పూటల నువ్వు భోజనం చేస్తున్నావంటే, నువ్వు ఉద్యోగం సక్రమంగా చేస్తున్నావంటే నీకు అన్నం పెడుతుంది ఎవరన్నా, ఈశ్వరుడే. ఏ ఇంటిలోనైతే నిత్యం శివార్చన చేయబడుతూ ఉంటుందో ఆ ఇంటిలో అన్నదారిద్ర్యం ఉండదు. కాబట్టి ఇక్కడ ఈశ్వర సేవా ఫలితం అందులో ఏమిటి అంటే, శంకరుడి దగ్గర ఉన్న గోపతనం ఏమిటి అంటే, ఇద్దరు దేవతలు మనకు ఎవరు తక్కువ కాదు. ఆయన ఏం చేస్తాడు అంటే, మహావిష్ణువు ఆయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, నిలుగు దోపిడి చేసి పంపిస్తాడు. ఆయన దగ్గరికి వెళ్తే తిరుపతికి వెళ్ళండి ఒకసారి, పైన ఉన్న వెంట్రుకలతో పాటు పరుసులో ఉన్న రూపాయలతో పాటు అన్నీ పోతాయి, ఏమీ ఉండదు. చివరికి ఏమిటి అంటే, వచ్చేటప్పుడు భార్య అడుగుతుంది ఏమంటే, ఇక్కడి నుంచి ఇటు పక్క వెళ్దాం డబ్బులన్నీ అయిపోయి ఏటీఎంకి వెళ్ళాలంటాడు స్వామి. అంతే మొట్టమొదలని మమకార అహంకార ధనం మీద ఉన్నటువంటివన్నీ కూడా తీసి నా దగ్గరికి రా అంటాడు. అందుకే ఈయన దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు, మొట్టమొదలు నువ్వు తృప్తిగా అనుభవించరా, అనుభవించి నీ జేబులు నింపుకో. అందుకే ఈయన నింపుతాడు ఆయన తీస్తాడు, ఆయన తీసేది మోక్షం ఇవ్వటానికి, ఈ నింపేది ఆ భక్తి కలగటానికి. అందుకే ఈ ఇద్దరిని ఆశ్రయిస్తే రెండు ఫలితాలు లభించి మనకు సాలోక్య సామీప్య సాయుధ్య మొదలైనటువంటి చతుర్విధ ముక్తులు లభిస్తాయి. ఈశ్వరార్చన ధనాన్ని ఇస్తుంది. ఎంత కరుణామయుడు శంకరుడు అంటే ఈ మాట చెప్తోంది. తత్ర ఉపమన్యు మహిమ పరమం ప్రమాణం. ఏమండి ఉపమన్యు మహిమ మీకు తెలియదా, ఎవరి ఉపమన్యము అంటే చెప్తుంది. ఉపమన్యు అనేటువంటి వాడు ఒక ముని బాలకుడు. ఒకరోజు మేనమామ ఇంటికి వెళ్తాడు, వెళ్ళిన తర్వాత అక్కడ అంతా పిల్లలంతా పాలు తాగుతూ ఉంటాడు. వీరు దరిద్రుడు, అప్పుడు పాలు తాగుతా అన్నప్పుడు అమ్మ నాకు కూడా పాలు కావాలి అంటాడు. నాయనా మనకంత శక్తి లేదురా అబ్బాయి అని తల్లి చెప్తుంది. లేదు లేదు, అంతా తోటి పిల్లలంతా బాలకంతా పాలు తాగుతున్నారు అని పట్టుబడతారు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, బియ్య పిండిని తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలిపి పాలుగా చేసి ఇదిగో పాలు అని ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ పాలను పట్టుకొని ఈ ఉపవన్యువు నేను కూడా పాలు తాగుతున్నాను అందరిలాగా అని పిల్లలకు చూపిస్తాడు. అప్పుడు వారంతా అంటారు, ఓ పిచ్చివాడా, అవి పిష్టం యొక్క పాలు, క్షీరము పిండి పాలు, నేను తాగేది నిజమైన పాలు. తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మోసం చేస్తావా నన్ను, అప్పటికి 5 సంవత్సరాల వయస్సు. అప్పుడు తల్లి అన్నది, నాయనా ఇక నేనేం చేయలేనురా, ఎందుకంటే మనకి ఇవ్వలేదు కాబట్టి మరి ఏం చెయ్యాలి, మన దారిద్ర్యం తొలగాలంటే ఆ చంద్రమౌళీశ్వరుణ్ణి ఆరాధించి ఆ సాంబ సదాశివ పరబ్రహ్మ అనుగ్రహాన్ని పొందరా నాయనా అని ఈ విధంగా చెప్పగా, అప్పుడు ఈ ఉపమన్యు వెళ్ళి శివారాధన చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తరువాత అడుగుతాడు, ఏం కావాలరా అబ్బాయి అంటే, ఉపమన్యుడు ఒక గ్లాసు పాలు కావాలంటాడు. అంత పెద్ద శంకరుడు ప్రత్యక్షమైతే ఒక గ్లాసు పాలు కోరుకున్నాడు అమాయక బాలుడు. అదే చిన్న పిల్లల యొక్క ధ్రువుడు పరమాత్మ ప్రత్యక్షంగా గారు ఏం కోరుకున్నాడు అంటే, తండ్రి తొడ పైన కూర్చుండేటువంటి అధికారము, సింహాసనం పైన కూర్చుండే అధికారమే కోరుకున్నాడు కానీ ముక్తిని కోరుకోలేదు. అందుకే చింతించినాడు, ఇంటికి వచ్చి దుఃఖపడ్డాడు, ఎంత పిచ్చివాణ్ణి. పిల్లలకు అలాగే ఉంటుంది. ఇక్కడ ఈ ఉపమన్యము కూడా పరమేశ్వరుని ఇదే అడిగినాడు, స్వామి నాకు గ్లాసు పాలు కావాలి అన్నప్పుడు మహేశ్వరుడు నవ్వి, తద్ జ్ఞాత్వా మహేశ్వరమారాధ్య క్షీరాబ్జధిపతిత్వం ప్రాప, గ్లాసు పాలడిగితే ఆ పరమశివుడు పాల సముద్రానికి అధిపతిని చేసేసాడు. ఓ పాల సముద్రం ఇచ్చేస్తున్న పోనీ కానీ, గ్లాసు పాలడిగితే పాల సముద్రానికే అధిపతిగా చేసిన ఆ మహేశ్వరుడి కరుణా కటాక్ష వీక్షణ సౌభాగ్య అదృష్టం అనేటువంటిది ఈ జన్మలో మడపు లభించకుండా పోతుందా, చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారే మీరు. కాబట్టి ఆ అపార కరుణామూర్తి యొక్క అనుగ్రహానికి మనము పాత్రలు అవుతాము. కావున ఆ ఉపమన్యు యొక్క దివ్యమైనటువంటి చరిత్రనే ఆధారంగా తీసుకుంటే ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణం వల్ల తప్పనిసరిగా మనకు ఫలితం కలుగుతుంది. కాబట్టి లోపం అనేటువంటిది నో దేవతాసు, దేవతల యందు లోపం అనేటువంటిది లేదు. లోపం ఎక్కడ ఉంది, జడిమా మనుష్యే, ఆరాధించేటువంటి మనలో కూడా లోపం ఉంది కానీ ఆ పరమేశ్వరుడిలో ఎటువంటి కూడా లోపం లేదు అని ఆ ఆర్యాంబాదేవి గట్టిగా చెబుతుంది. అప్పుడు ఆ శివగురువు చాలా ఆనందపడతాడు. ఆనందపడి అప్పుడు వృషాచలేశ్వర ఆరాధన చేస్తాడు. ఇత్తం కలోత్రోక్తి మనుత్తమాం సహ శ్రుత్వా సుతార్థే ప్రణతైకవశ్యం ఏష సంతోషజీతం తపోవితి. ఆ భార్య చెప్పినటువంటి ఆ మాటను ఆనందించి శివగురు ఆ పార్వతీ పరమేశ్వర ఆరాధన చెయ్యడం మొదలుపెట్టినాడు. ఆ రోజు రాత్రి కల వచ్చింది. ఏమని, దేవః కృపా పరవశః ద్విజవేషధారీ ప్రత్యక్ష్యతాం శివగురుం గత ఆత్మనిద్రం ప్రోవాచ, భోః కిం అభివాచ్యసి కిం తపస్తే పుత్రార్థితేతి వచనం సజగాద విప్రః. స్వయం ప్రకాశమాన దేవుడు, అప్రాకృత దయారాశి ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు స్వప్నంలో శివగురు. ఆయన ఏం కావాలి అంటే శివగురు అన్నాడు, భో కిమ వివాంచసి, ఏం కోరుకుంటున్నావు అంటే, పుత్రార్థితేది, అయ్యా పుత్రుడి కోసం నేను కోరుకుంటున్నా, నాకు పుత్రుడు కావాలి అనగా అప్పుడు అన్నాడు శంకర్, నాయనా సర్వజ్ఞుడు సకల గుణ సంపన్నుడు సర్వద్రష్ట మహామనీషి అయినటువంటి అల్పాయుష్ముడైనటువంటి కుమారుడు కావాలా, లేదా బాగా దుష్టమైనటువంటి బుద్ధి కలిగి మదం చేత మత్తుడై ఇలా విపరీతమైనటువంటి ప్రవర్తనతో ఉండేటువంటి చిరాయుష్ కలిగినటువంటి అనేక మంది కుమారులు కావాలా కోరుకో అన్నాడు. పరీక్ష ఆలోచనలో పడ్డాడు. ఏం కావాలి, ఏం కోరుకోవాలి? పరమేశ్వరుడు కూడా పరీక్ష పెడతాడు. నిజానికి నేనంట మనం ఎటువంటి వారం అంటే కోరుకోవడం కూడా జాతకాని వారం. మనమంట కోరుకోవడం కూడా జాతకాదు. మనకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దగ్గరికి వెళ్ళి విధవ ప్రమోషన్ అడుగుతావా? అంత పెద్దవాడి దగ్గరికి వెళ్ళి ఇంత కష్టపడి క్యూలో నిలబడి తిరుపతిలో లైన్ పెట్టి ఎండోమెంట్ మినిస్టర్ లెటర్ పెట్టి దర్శనం చేసుకొని చివరికి అక్కడికి వెళ్ళగానే రెండు కళ్ళు మూసుకొని స్వామి ఈ సంవత్సరం ప్రమోషన్ ఇప్పించు అంత దూరానికి అక్కడికి వెళ్ళి కోరుకోవలసిన కోరికదా? ఇదా ఇది కాదు. ఏం కోరుకోవాలి? ఒక్కటే కోరిక. ఎప్పుడు కోరుకున్నా ఇదే కోరిక. అందుకే మొన్న ఇదే మాట చెప్పాను. ఎక్కడ శృంగేరి జగద్గురువుల యొక్క సన్నిధానంలో మాట్లాడమంటే ఏం కోరుకుంటాను చెప్పాను. జగద్గురువుల దగ్గరికి వెళ్ళి ఆయన తెలియంది ఏముంది? ఆయన దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటా? ఇదే కోరుకున్నాను. దాని ఏ ఒక్కరు లేదు. నీ పాద కమల సేవయు, నీ పాద కమల సేవయు, నీ పాదచ్చకులతోటి నయ్యం నితాంత అపార భూత దయయును తాపసమందాన నాకు దయసేయగదే. ఇదొక్కటి దాని నీ పాద కమల సేవ. జన్మ ఉన్నంత వరకు నీ పాదాల సేవ చేసే విధానం. అందులో ఈ పద్యం జగద్గురువుల కోసమే రాసినట్టుగా ఉంది. తామసమందార అన్నాడు ఆయన కోట. ఎవరండి తామసమందారుడు? ఒక్క జగద్గురువులే కనిపిస్తున్నారు. కాబట్టి ఏం కోరుకుంటారు? స్వామి అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే కృపయా శంభో త్వయి భక్తిం వచించల. మొట్టమొదలు నీ పాదాల నిందముల ఎందు భక్తి అనేటువంటిది దిగ్రీకృతమైతే ఇవన్నీ వాటింత నవ్యం వస్తూ ఉంటాయి. కాబట్టి రెండు రోజుల తర్వాత ఎప్పుడు కోరుకున్నా ఇదే కోరుకోవాలి. ఇది కోరుకుంటే అన్ని దొరుకుతాయి. ఇది కోరుకోకపోతే ఏది కావాలో అదే దొరుకుతుంది తప్ప ఇది మాత్రం దొరకదు. కాబట్టి దీనిలో గొప్పతనం. కాబట్టి కోరుకోవటం. శివగురువు ఆశ్చర్యపోతున్నాడు. ఏమడగాలి? ఏం పరీక్ష పెట్టాడు స్వామి? ఓహో కొడుకు కావాలి. మరి కొడుకు కావాలంటే ఎలా? మరి దుర్మార్గుడైన కొడుకులే కావాలా అన్నప్పుడు దుర్మార్గుడైన కొడుకు ఎందుకు? అందుకే దూర్చెట్ అన్నాడు, కొడుకులు పుట్ట రటంచు ఏడ్చురు అవివేకులు, కొడుకులు పుట్ట రటంచు ఏడ్చురు అవివేకులు జీవన భ్రంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకు అనేకులు వారి చేయగతులు, పుత్రులు లేని ఆ శుకునకు వాటిల్లేనే దుర్గతులు చెడునే మోక్ష పదంబు అపుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతమైంది చూడండి. ఇంత సత్యం ఇక్కడ ఉంటే ఉంటుందా చెప్పండి? కొడుకు కావాలి, కొడుకు కావాలి. ఇవాళ ఇది ఇది కోరుకోబట్టి ఏమైపోయింది అంటే మన గతి అమ్మాయిలు దొరకక అల్లాడే గతి వచ్చింది. చాలా కష్టమైపోతుంది చూడండి. అందుకే మేమంటాం మాకైతే పెండ్లైపోయింది అదృష్టవంతులం. మేము తరువాత అయ్యేటువంటి వారి సంగతి కష్టమే. అందుకే ఇప్పుడు స్వయం వరాలు ఎవరికి అంటే ఆడవారికే, మగవారికి కాదు. కోరుకోవలసింది ఎవరు? వారు కోరుకోవాలి. ఇప్పుడు పెళ్లి చూపులు ఎవరు చూడాలి అంటే అమ్మాయి అబ్బాయిని చూడాలి. ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని చూసే కాలం అయిపోయింది. అది ఓ దశాబ్దం కిందే. అందుకే నేను ఇప్పుడంట ఎవరు గొప్పవాడయ్యా? ఆడపిల్లలు ఉన్నటువంటి తండ్రి ఉన్నాడే ఆయన గొప్పవాడి. ఆయన క్రేజు అంతా ఇంత కాదు. ఇప్పుడు మగవాడు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తండ్రులు వెంటబడాల్సే పడాల్సిందే తప్పదు. ఆ స్థితికి వచ్చేద్దాం. ఎందుకు అంటే కొడుకే కావాలి కొడుకే కావాలి అని నిజానికి కొడుకుల వల్ల ఏం కలుగుతుంది? ఏ హేమి లేదు. వీడు పెద్ద దొంగ, జీవితాంతం దోచిపెట్టేవాడు. ఎందుకంటే దొంగలు వచ్చి ఒకరోజు రాత్రి దొంగలించి వెళ్ళిపోతారు, కానీ అందరికంటే పెద్ద దొంగ ఎవరు అంటే కొడుకే పెద్ద దొంగ. ఎందుకు? వీడు పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ నుంచి దోషణ మొదలు పెడతాడు. ఎల్కేజీ నుంచి ఎంతవరకు? నేను ఎంసెట్ ఎగ్జామ్ కోసం చూస్తూ ఉంటే హైదరాబాద్లో ఆ తల్లిదండ్రుల తాపత్రయమే తాపత్రయం. అయ్యయ్యో, లోపల ఎంతమందో బయట ఎంతమంది. వాడికి వాటర్ బాటిల్ ఇవ్వటానికి, వాడికి పెన్నులు ఇవ్వటానికి ముందే శ్రమ పడుతూ అయిపోయిందా? ఇంత కష్టపడితే ఎంసెట్ ఎగ్జామ్ రాసి వస్తాడు, సీట్ వస్తుంది, అప్పుడు ఫీజులు కట్టడానికి, ఆ చదువు అయిపోతుంది. ఆ చదువు అయిపోయిన తర్వాత ఏమిటి అంటే వాడికి ఇంక ఫర్దర్ ఉద్యోగం వెతుకుతారు. ఈ ఉద్యోగం వచ్చింది పెళ్లి చేయటానికి, పెళ్లి అయిపోయింది అంటే అప్పుడు అమెరికా పంపించడానికి, వాడి ఇల్లు కొనివ్వడానికి, అది కూడా ఇచ్చాము, నువ్వు నా దగ్గరికి రాకపో అంటాడు వాడు. అప్పుడు కూడా వీడు ప్రళయపడుతూనే ఉంటాడు. కాబట్టి ఎవరు? ఎవరూ కాక. అందుకే కొడుకులు లేరు కొడుకులు లేరు ఏ ఎవరు ఉద్ధరించరు. కొడుకులు పుట్టరటంచు ఏడ్తురు అవివేకులు జీవన భ్రాంతులే. కొడుకులు పుట్టరే గౌరవేంద్రుడకు అనేకులు వారిచే ఏ గతిని పొందే, ఏ గతిని పొందాడు చెప్పండి. పోని శుకుడు ఉన్నాడు, పుత్రుడు లేని శుకునకు వాటి లేనే దుర్గతులు. పుత్రులు లేని శుకుడికి ఏమైనా దుర్గతి కలిగిందా? చెడునే మోక్ష పదంబు అపుత్రకు నకు. కాబట్టి ఇది ఈ మాట ఒప్పుకోడు ఆలోచించాడు. అందుకే ఏం కావాలి? కులముద్ధరింప కొడుకు ఒక్కడు చాలు, ఒక్కడైనా చాలు, వాడు చిన్నవాడైనా సరే. అంతేకాని చాలా మందిని పొందాలి, ఇలా పొందాలి ఎలా పొందాలి ఈ ఆశలు వద్దు. ఆలోచించి శివగురువు మంచి నిర్ణయానికి వచ్చాడు. పుత్రోస్తు మే బహుగుణ ప్రతితానుభావ సర్వజ్ఞతాపదమితీరిత ఆభభాషే దద్యానుదీరిత పదం తనయం తపోమా పూర్ణో భవిష్యసి గృహం ద్విజగచ్చదారై. ధీమంతుడై సద్గుణ రాశి అయినటువంటి కుమారుడు నాకు కావాలి అని సర్వజ్ఞత్వముతో ఉన్నటువంటి కుమారుణ్ణి యాచించినాడు. ఆ పరమశివుడు అనుగ్రహించినాడు. మరి ఎలా వచ్చాడనేటువంటిది మనం రేపటి రోజు చెప్పుకుందాము. రేపు ఆదిశంకరాచార్య అవతార ఘట్టం ప్రాదుర్భావ అవతార విశేష కథనం రేపు మనము 6:38 నుంచి 8 ప్రాంతం వరకు చెప్పుకుందాము. మీరు కాస్త సమయానికి వస్తే మంచిది, కాబట్టి సమయానికి మొదలు పెట్టుకుంటే 8 పూర్తి చేస్తాము, లేదు కాస్త ముందే 8:30 వరకు వెళ్తూ ఉంటుంది. కావున యథావిధంగా కూడా మంచి అవకాశం. ఆదిశంకరాచార్యుల వారి చరిత్ర అందరం కూడా చెప్పుకొని తరించడానికి మంచి సదవకాశం మనకు కలిగింది. ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మనమంతా కూడా ధన్యులమవుదాం. మంచి చరిత్ర. అలాగే మీరు ఎక్కువ మంది వస్తే, నేను చెప్పాను కదా, ఇంత గొప్పగా మందిరం కట్టించుకొని ఇంత అన్ని మంచి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అది వినియోగించుకోకపోవటం మన దురదృష్టమవుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ మంది శ్రోతలను కూడా ఇక్కడికి రప్పించి ఎక్కువ మంది శ్రోతలను ఈ శంకర చరిత్రను తెలుసుకునేటువంటి ఆ అవకాశం అనేటువంటిది ఇప్పుడు వచ్చినటువంటి వారంతా కూడా కల్పించి వారి పుణ్యంలో కూడా మీరు భాగస్వాములు అయ్యి ఆ శారదా చంద్రమౌళీశ్వరుల కటాక్షాన్ని, కృపను, సద్గురువుల యొక్క కృపను పొందుతారని నేను వేడుకుంటూ రేపు సరిగ్గా 6:30 మన ప్రవచన మందిరంలో ఇదే సమయానికి ఇక్కడ మనము ఆశీర్వలమై ఆ శంకర విజయగాథను చెప్పుకుందాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర సిద్ధాంత అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త
ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు గోమాతా కీ జై గోహత్యా బంధుకరో హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ. Thank you.